गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः आनन्दैकरसप्रसारविलसन् मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानदनवाम्भोजातभानुदयं कालज्ञानविदग्रणिं शुभकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्कालीप्रसादाह्वयम् यद विद्याविलासेन भूतभौतिकसृष्टयः तम् नौमि परमात्मानम् सच्चिदानन्दविग्रहम् खानिलज्ञधरित्र्यन्तम् स्रक्फणिवोद्गतम् यतः ध्वान्तस्थिते नमस्तस्मै हरये बुद्धिसाक्षिणे प्रज्ञानांशुप्रदानैः स्थिरचरनिकरव्याप्य लोकान् भुक्त्वा पुनरपि दिशुणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुम् मायया भोजयन् मायासङ्ख्यातिरीजम् परम् अमृतमजम् ब्रह्म यत्तन्नतोऽस्मि वाच्यकारम् वररुचिम् भाष्यकारम् पतञ्जलिम् पाणिनिम् सूत्रकारम् च प्रणतोऽस्मि मुनित्रयम् श्रीसदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशौषेभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि సర్వాధిష్టాన స్వరూపులైన సద్గురుదేవులు పాదపద్మములకు నమస్కరిస్తూ ఆనందమయీ కరుణామయీ ప్రేమమయీ అయిన మాతాజీ వారి చరణ కమలములకు ప్రణవిల్లుతూ ఈ శుభావసరంలో వర్గంలో ఉపవిష్టులైన పెద్దలందరికీ నమస్కరిస్తూ శ్రీ మాతాజీ వారు మనకిచ్చినటువంటి చక్కటి సదవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ గత 4 రోజులుగా మనం శంకర విజయంలోని కొన్ని అంశములను పరిశీలించడం జరిగింది. అసలు లేదండి, పరిశీలించడం జరిగింది. ఈ రోజున అదే విషయాన్ని మనం కొద్దిగా ముందుకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. శంకర విజయం అనే ఎందుకు పేరు వచ్చింది అని కూడా మనం విచారించుకున్నాం. దానిలో ముఖ్యంగా అప్పటి వరకు ఉన్నటువంటి ఏది మాది శైవ మతం అని చాలా మంది భక్తులు ముందుకి మాది శైవ మతమేనండి అని, అలా కాకుండా కొంతమంది కొన్ని ప్రదేశాల్లో మాది వైష్ణవ మతం, మేము వైష్ణవ మతాన్ని అనుసరిస్తాం అంటూ కొంతమంది, అలా కూడా కాకుండా కొంతమంది బౌద్ధులు వచ్చేసి మాది బౌద్ధ మతం అని, తర్వాత మాది జైన మతం అని, తర్వాత ఈ అసలు దేవుడే లేడంటూ వేదమే లేదంటూ వేదమంతా బూటకం అని చెప్పిన అదొక మతం, ఇలాగ అనేక విధములుగా మానవుడు అనేక విధములుగా ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే, అప్పుడు సాక్షాత్తుగా పరమేశ్వరుడే శంకర భగవత్పాదాచార్యులు వారుగా ఉద్భవించి అతి తక్కువ కాలంలో 32 వారి యొక్క వయస్సు 32 సంవత్సరములే. ఆ అతి తక్కువ కాలంలోనే వారు ఈ జంబూ ద్వీపానంతా విజయాన్ని సాధించారు. విజయం సాధించడం అంటే రాజు ద్వీపంలో రాజులు యుద్ధాన్ని విజయాన్ని సాధించినట్టు కాకుండా వారు అనేక పాదయాత్రలతో అనేక ప్రదేశంలో వెళ్లి వీరి మతములందరినీ ఖండించి ఏదైతే బ్రహ్మసూత్రముల్లో విచారం చేయబడిందో, ఏదైతే ఉపనిషద్ వాంగ్మయమైందో, ఏదైతే వేదమయమై అయి ఉన్నదో, అటువంటి దానిని అద్వైతాన్ని ప్రతిపాదించి వారు విజయం సాధించారన్నమాట. అటువంటి దాని విషయాన్ని గురించి మనం చక్కగా విద్యారణ్య స్వామి, వారి యొక్క అనుయాయులైన విద్యారణ్య స్వామి తీర్థుల వారు రచించిన ఆ గ్రంథం శంకర విజయం. అనేక మంది అనేక గ్రంథకర్తలు శంకర విజయాన్ని రచించడం జరిగింది. తదనంతరం వారి అనంతరం తర్వాత వచ్చిన శతాబ్ద కాలాల్లో, కానీ ఇప్పటికీ ప్రపంచమంతా ఇది సత్యము, ఈ గ్రంథంలో చెప్పిన సత్యము అని ఎవరైతే విద్యారణ్య స్వాములు వారు రచించారో దానిని వారు ఒక ప్రమాణ గ్రంథంగా తీసుకుంటారన్నమాట. అది చాలా ఉత్కృష్టమైన గ్రంథం. అన్ని శంకరు శ్రీ శంకర భగవత్పాదాచార్యులు వారు దానికి ముందు విషయము, తర్వాత వారి జన్మ విషయము, తర్వాత వారి బాల్య విషయము, తర్వాత ఒక్కొక్క ప్రదేశానికి వెళ్లి వారు ఎలాగా ఆ విజయాన్ని సాధించారు అని చెప్తూ వస్తుంది ఉంటుంది మాట. అది ముఖ్యంగా ఉన్నది. వారిలో ముఖ్యమైన వారు శిష్యుల్లో నలుగురు ముఖ్యం. ఎలాగైతే స్వయంగా పరమేశ్వరుడే చండాల రూపంలో 4 కుక్కలను, ఊరు కుక్కలను తీసుకుని వచ్చి ఒక కళ్ళు కుండ కూడా తెచ్చుకున్నారు. అలాగా వారు ఆ 4 ఏమిటంటే 4 వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదముల గురించి మనకి చక్కగా కర్మనిష్ఠులై ఉన్నవారు వారి శిష్యుల్లో మండలమిశ్రులు వారు చాలా ఉత్కృష్టమైన వారు. వారు ఈ వేదముల్లో వేద భాగములో కర్మ భాగం అని, జ్ఞానకాండ అని రెండు ఉంటాయి, అరణ్యకాండం అని, బ్రాహ్మణ్యమని, ఇలాగా అటువంటి దానిలో కర్మకాండంలోనే చాలా వారి అంటే వంశ పరంపరంగా వస్తున్నటువంటి వారి చూసి వారు దానిని కర్మకాండే ముఖ్యము, జ్ఞానకాండ అంతా అనవసరం, అది ఉన్నది చెప్పుకోవటానికే అని చెప్పి, కర్మకాండ అంటే ఏమిటి, ఉపాసన, యజ్ఞ యాగాదులు చేయటం, నిత్య హోమం జరిపించటం, ఇది కర్మకాండ. అంత ఉద్దండులు మాట మండనమిస్తుంది వారు. మరి శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క జన్మ విశేషమే అది కదా, అది కర్మకాండని కాదని చెప్పి, జ్ఞానమే చాలా ముఖ్యము, కర్మకాండ అవసరం, కానీ జ్ఞానకాండ లేకుండా, జ్ఞానము లేకుండా కేవలం కర్మకాండ నిలవదు అని చెప్పి వారు అప్పటికే కుమారుల భట్ట అనే కుమారస్వామి, మా తండ్రి గారు స్వయంగా ఇది అవతారాన్ని ధరించి వస్తే నేనెలా కూర్చుంటాను అని చెప్పి కుమారస్వామి కూడా కుమారుల భట్ట అనే పేరుతోటి వారు కూడా అవతరించడం జరిగింది మాట. వారు కూడా పూర్వమీమాంస చాలా దిక్తులు. పూర్వమీమాంస అని, ఉత్తర మీమాంస అని మీమాంసలు. మీమాంస అంటే విచారణ. పూర్వమీమ అంటే పూర్వంలో ఉన్నది, ఉత్తరంలో ఉన్నది దాని తర్వాత ఉన్నది. పూర్వమీమాంస ఏమిటది, కర్మకాండ. ఉత్తర మీమాంస జ్ఞానకాండ. ఈ వారు
మీమాంస విద్యలు చాలా ఆగిపోయిన వారు అన్నమాట. వారు ఒక రోజున శంకర భగవత్పాదాచార్యులు వారు పాదయాత్ర వెళుతూ ఉంటే కుమారుల పట్టు వారు తుషాగ్ని కూర్చుని వారికి వారే దయ చేసుకుంటున్నారు.
తుషాగ్ని అంటే
పెద్ద ఇవి ఉంటే అంటే నెమ్మదిగా పెట్రోల్ వేసి కాల్చించామనుకోండి ఒక సెకండ్ లో అయిపోతుంది ఫినిష్,
మనం కూడా ఉండదు. కానీ అలా కాదు, ఇది కాల్తూ కాల్తూ కాల్తూనే ఉంటుంది, ఇది ఆగేది కాదు. అలాగే అందులో కూర్చుని ఆ అగ్నిలో కూర్చుని నెమ్మదిగా అది కాల్తోంది. ఆ కాలిని ఆ అగ్ని యొక్క ఈ బాధనంతా భరిస్తున్నారు అన్నమాట. ఎంతకాలం అంటే భరించాల్సిందో అవి ఒకటి ఏదో పిస్తోల్తో షూట్ చేశాననుకోండి వాడు అదే క్షణంలో చచ్చిపోతాడు, ఫినిష్. తగ్మా అయితే ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఏదో దుఃఖాన్ని అనుభవిస్తాడు. అలా కాకుండా తుషాగ్నిలో కాలుతూ ఉండటం కాలుతూ ఉండటం గురించి చాలా ఆశ్చర్యమైంది శంకర భగవత్పాదాచార్యుల వారికి. అప్పుడు స్వామి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నేను ఒక పెద్ద మహాపరాధం చేశాను, దానికి నేను నా అంత నేనే శిక్షించుకుంటున్నాను అని. ఏమిటా మహాపరాధం మన ఇది అన్ని అన్ని చాలా సార్లు విన్నా ఇది మళ్ళీ చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది అవసరం అటువంటిది కాబట్టి అండ్ ముఖ్యమైనటువంటిది కూడా కాబట్టి. కాబట్టి అటువంటి ఏమిటి ముఖ్యం అంటే వారు కర్మకాండని నమ్మేవారు మాట, జ్ఞానకాండ దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఎవరైనా జ్ఞానకాండ గురించి విచారణ చేస్తామంటే నేను బ్రహ్మ అంటే ఎవరు, ఆత్మ అంటే ఎవరు, కూటస్థుడు అంటే ఎవరు, సాక్షి అంటే ఎవరు, ఆ పక్కన పెట్టు పక్కన పెట్టు. మనకి ఏంటి కర్మకాండ, ఏమిటది యజ్ఞ యాగాదులు, నిత్యం ఇటువంటి చిత్తమే మన కర్మకాండ. అదే అటువంటి దానిలో దృష్టిలో వారు ఎంతో నిష్ణాతులై వేదముల్లో ఉండేవారు అన్నమాట. అటువంటిది అప్పుడు అక్కడ మహారాజు బౌద్ధులు మహారాజులుగా ఉండేవారు, తర్వాత బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యి ఉన్నారు, బౌద్ధులని కాదు బౌద్ధుల గురువుల్ని బుద్ధ గురువుల్ని ఎవరైతే వస్తే వాళ్ళని ఆదరించడం, వాళ్ళని సత్కారం చేయటం, వారికి అవసరమైతే మీరు ఇక్కడ ఉంటానంటే ఒక ప్రాంతానంతా వారికి ఇచ్చేసి మీరు విచారణ చేసుకోండి ఇక్కడ అని చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి అటువంటి అలాగా జైనులు వారందరికీ వచ్చి వారందరూ ఏం చేస్తున్నారు, వేదాన్ని నిందిస్తున్నారు. అప్పుడు కుమారుల బట్టి ఏం చేస్తారంటే వారిని మనం జయించాలంటే మనం వారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి ముందు అని చెప్పి తాను కూడా వారిలాగా వేదాన్ని నిందించినట్లుగా అక్కడ సభలో కూర్చుంటూ ఉండేవారు అన్నమాట. వేదాన్ని నిందించేవారు కాదు, కానీ ఎవరైనా నిందిస్తూ ఉంటే నువ్వు ఏ వాళ్ళని వాళ్ళని దేహశుద్ధి చేయలేకపోతే ఎట్లీస్ట్ అక్కడ కూర్చోవద్దు అని చెప్పేవారు మన గురువులు. వాక్యం ఇది, నువ్వు ఎట్లీస్ట్ మనం భగవంతుని దూషిస్తూ ఉంటే అక్కడ నువ్వు వీలైతే వారికి నచ్చజెప్పు, ఇది భగవంతుడు ఇటువంటి వాడు నువ్వు దూషించకూడదు అని, లేకపోతే అక్కడి నుంచి నువ్వు తప్పకు అక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు అని. అక్కడ ఉంటే వాళ్ళతో సహమతించినట్లుగా అవుతుంది అన్నమాట. కాబట్టి అటువంటిది కాకుండా అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి, వాళ్ళని ఎలాగా వాళ్ళ భాషలో వాళ్ళని తప్పు అని ఎలా నేను ప్రూవ్ చేయాలి అని చెప్పి అక్కడ కూర్చుంటూ ఉండేవన్నమాట. ఒక రోజున ఒక బౌద్ధ సన్యాసి వేదాన్ని అత్యంత నీచంగా విమర్శిస్తున్నారు అన్నమాట. ఆయన విమర్శిస్తుంటే ఆయనకి కళ్ళం నీళ్లు వచ్చేసింది. కుమారుల పట్టు వేదాన్ని ఇంత విధిగా నిందిస్తున్నారా వీరని, ఎంతో అశ్రువులు కారిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళ వాళ్ళ వర్గీయులు అందరూ వచ్చి నువ్వు బౌద్ధుడు కావు, నువ్వు ఎవరో ఉన్న కూర్చోడానికి వచ్చావు ఇక్కడ అని తీసుకెళ్లి వారిని నిన్ను శిక్షించాల్సిందే అని చెప్పి కొండ మీద తీసుకెళ్లి శిఖరాగ్రహం మీద తీసుకెళ్లి అక్కడి నుంచి వారిని లోయలోకి తోసేయటం జరుగుతుందన్నమాట. కుమార స్వామి నాయుడు లోయలోకి తోస్తారు. అప్పుడు వారు ఏమన్నారంటే, వేదమే ప్రమాణమైతే నేను రక్షించబడిగాక అన్నారు. అంటే అక్కడ అది వారికి ఏమని సూచిస్తోంది, వారు పలికిన పలుకుల్లో ఏం సూచన ఏమిటి, సంశయాత్మక జ్ఞానమే. వారికి కూడా కుమారుల పట్టి కూడా నిశ్చయాత్మకమైన జ్ఞానం లేదు. జ్ఞానం అయితే నా వేదం నన్ను రక్షించుకోక అని ఉండేవారు. అలా కాకుండా నా వేదమే సత్యమైతే నేను రక్షింపబడి బాక అనటంలో ఏమైంది, వేదం మాత్రం తెలుసుకుంది వీడికి గట్టిగా లేదురా ఇది కాదని కొద్దిగా లూజ్ ఉంది వీడికి అని చెప్పి అని కొద్ది పడిపోతున్నప్పుడు రక్షించబడిన కుమారుని బట్టి రక్షించబడ్డారు. కానీ ఒక కన్ను లొట్టపోయింది. అప్పుడు ఆ కొండ మీకు పడేసినందుక అప్పుడు తాడు చేతులు ఎలాగైతే బతికి బయటపడ్డాడు ఆయన, బయటికి బయటికి పడితే అప్పుడు అనుకున్నాడు. అప్పుడు అర్థమైంది వారికి, నేను తప్పుగా వేదం మాటని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను అలా చెప్పడండి, ఎంత ఏదో ఎమర్జెన్సీలో గబుక్కు నాకేం తెలియలేదండి అలా పలికేసానండి అంటే అక్కడే ఉంది నీ సాధన అంట, నువ్వు ఎంత సాధన చేసావో నీకే తెలుస్తుంది. అప్పుడే ఏమనుకున్నాడు, అంతవరకు ఆం బ్రహ్మాస్మి ఆం బ్రహ్మాస్మి అనుకుని ఎమర్జెన్సీ వచ్చి ఇంకా ఏదో పద్ధతిలో అయిపోతావు అనుకున్నాడు. అప్పుడు నేను సుబ్బారావు సుబ్బారావు అనుకుంటే ఇంక వాడేం సాధన చేశాడండి, వాడేం సాధన చేశాడు, సాధన సరిపోకుండా. కాబట్టి అటువంటి దాని వస్తే అప్పుడు దానిని పరిష్కరించుకోవటానికి నేను నాకు నేనే శిక్షించుకుంటున్నాను, ఈ తుషాగ్నిలో నేను దహించబడిపోతున్నాను, దానికి దీనికన్నా ఇంకా ఉత్తమమైన శిక్ష ఇంకోటి లేదు, నేను ఎంత మహాపాతకుండి నేను మహాపా దుష్కర్మని చేశాను, నేను వేదమాతని పూర్తిగా నమ్మలేదు, సంశయాత్మకంగా నమ్మాను. కాబట్టి అటువంటి దాన్ని నాకు అందువలన ఇలా అయితే వారు అప్పుడు శంకర భగవత్పాదాచార్య వారు పరమేశ్వరులు అని గ్రహించేశారు. కుమారుని బట్టి స్వయంగా తనయుడు కదండి గ్రహించి, అయా మీరు దేనికైతే విజయం సాధించాలని వస్తున్నారో ఇక్కడ దగ్గరలోనే మండన మిశ్రులు అని ఉన్నారు, వారి వారు 100% కర్మనిష్ఠులు, వారిని నువ్వు వాదనలో జయిస్తే ఇంకా అందరినీ జయించినట్టే, ఎందుకంటే ఆయన శిష్యవర్గం అనంతంగా ఉన్నది, విస్తృతంగా ఉన్నది, కాబట్టి వారిని నువ్వు జయించగలిగితే నువ్వు ఇంకా ఎక్కడికి నువ్వు అట్లా వారిని జయించాలి వీరిని జయించాలి అని ఇంకో అవసరమే ఉండదు. కాబట్టి వారిని జయించాలి అంటే వారు మరి వారు ఎక్కడ ఉంటారు అంటే మహిష్మతి పురం అని ఉంటుంది, అక్కడ దగ్గరలో వారు నివసిస్తారు, ఆ పురంలోనే ఉంటారు వారు. దానిని గ్రహించడం ఎలా అండి, నేను ఎలా నేను అది మహిష్మతి పురము అని ఎలా నేను తెలుసుకోవాలంటే, ఎక్కడైతే ఎవరైతే ఏ జంతువు అయినా సరే పక్షి కూడా వేదాన్ని స్మరిస్తుందో అది అదే మహిష్మతి పురం. వారు వారి యొక్క సాన్నిధ్యంలో మండల మిశ్రులు అనే వారి యొక్క సాంగత్యములో పక్షులు కూడా వేదాన్ని వదిస్తూ ఉన్నాయి, వచిస్తూ ఉన్నాయి. అంతటి గొప్ప విషయం అది. ఇంకెవరిని నువ్వు ఏం అవసరం, నువ్వు అక్కడ పక్షి ఎక్కడైనా ఉండి ఏదైనా కుక్క ఏదైనా సరే ఏ జంతువైనా సరే వేదాన్ని వల్లిస్తూ ఉంటే అదే మహిష్మతి కురం. మహిష్మతి అంటే షీ బఫలో, మహిష్మీ బఫలో మహిష్మతి అంటే ఈ ఏదైతే ఈ ఈ శరీరం నువ్వు నువ్వు అనుకుంటున్నావో ఆ శరీరాన్ని స్మరింపజేసేది ఏదైతే ఉండదో అది. జ్ఞాని అయిన వాడికి శరీర స్మరణ ఉండదు, దేహం నేను అనే స్మరణ ఉండదు. కానీ జ్ఞాని అజ్ఞానికి ఎప్పుడు దేహమే దేహము, అలా దేహమే కలిగినది ఏదైతే అది మహిష్మతి షీ బఫలో అంటారు అటు అటువంటిది వారు అలాగా అని చెప్పి వారు ముందు ఇంకా ప్రయాణం ముందుకు కొనసాగించి మహిష్మతిపురంకి వెళ్ళి మండనమిశ్రులు వారు నేను కలవాలంటే వీరు ఈ రోజున వారు శ్రాద్ధ కర్మలో ఉన్నారు, వారు పూర్వీకులు శ్రాద్ధ కర్మ చేస్తున్నారు, అందరినీ ఔపాసన పడటానికి పెద్ద పెద్ద మనుషులందరూ వచ్చేసారు, మీకు వెళ్ళటానికి లేదు, అందులో మీకు ఇది శిఖ లేదు సూత్రము లేదు, అసలు మిమ్మల్ని అంతదే చేయలేదు అసలు మీరు అటువంటి శిఖ సూత్రదారులు అయితేనే ఎంట్రీ, లేకపోతే లేదు. కాబట్టి అంటే శుద్ధ బ్రాహ్మణులు అయితేనే కానీ మీకు ప్రవేశం లేదు. అప్పుడు వారికి వారికి ఎవరైనా ఎవరినైనా ఆపగలమండి పరమేశ్వరుణ్ణి? అప్పుడు వారు చక్ర ప్రభుత్వాలు విహంగ మార్గంలో వెళ్ళి ఆ సభలో ప్రవేశించి ఆ ప్రవేశించడం జరిగింది మాట. ఇద్దరు పెద్ద ఉద్దండులు, అటు శంకర భగవత్పాదాచార్యం చూస్తే ఆయన ఒక పెద్ద ఉద్దండుడు, ఇటు మండల మిశ్రులు వారిని చూస్తే అసలు మొత్తం శాస్త్రం అంతా అవపాసన పట్టేసారు ఆయన. ఆ ఎవరు ఎవరు సాక్షాత్తు చతుర్ముఖుడు బ్రహ్మస్వరూపుడు. కాబట్టి అటువంటి వారితో వెళ్ళేప్పటికి వారు మండల మిశ్రులు వారు అక్కడ వ్యాస భగవానుడు కూడా ఉన్నాడు బ్రహ్మసూత్రంలో. అసలు ఈ వేదములనే నాలుగు విభజించి చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాస భగవానుడు కూడా ఉన్నాడు అక్కడ. జైమిని మహర్షి కూడా అక్కడ ఆవుపాసన పడటానికి శ్రాద్ధంలో ఆయన ఆహ్వానించారు, ఆయన మండల మిశ్రుడు వచ్చేసారు అంత వారందరు పెద్దలు. ఇలా గౌతమ మహర్షి ఇలా ఎంతో మంది మహర్షులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. వచ్చేప్పటికి అప్పుడు వారు ఇతను ఏమన్నాడు, ఇది మండల మిశ్రులు కుతో కుత అన్నారు, అంటే కుత వేర్ కమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చావు, ముండహ ముండ అంటే శిరశ్ఛేదన అంత చేసుకున్నారు, శిఖలేని వాడు ముండు ముండను చేయించుకున్నారండి, గుండు గీయించుకున్నారు, శిఖ పెట్టుకోలేదు. అంటే వారి ప్రశ్నతో నువ్వు అంటే నువ్వు ఎక్కడి నుంచి, వారి ప్రశ్నలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, కుత ఫ్రమ్ వేర్ డిడ్ యూ కమ్, కుత ముండ ఓ ముండ కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని మన తెలుగులో చెప్పుకోవాలి అంటే తమాషగా ఈత తక్కువ శంకర భగవత్పాదాచార్యులు ఆగలా కుంట అంటే నేను ముండను ఎక్కడి వరకు చేసుకున్నావు, ఇక్కడ వరకు నా శరీరం ముండనం కాదు, ఆగలా కుంట అంటే చాలా చమత్కారంగా సమాధానం చెప్పడం జరిగింది మాట. అప్పుడు చాలా వాద వివాదం పడుతుంది, నువ్వు అసలు రావడానికి లేదు, నువ్వు ఎలా వచ్చావు అసలు ఇది ద్వారపాలకులను కాదని ఎలా వచ్చావు అంటే నేను ఏదైతే నాకు వాదన చేయటం నీతో వాదన చేయటం నాకు ఇష్టం, వాదన చేయటాన్ని నేను విహంగ మార్గంలో వచ్చాను అన్నమాట. కాబట్టి అప్పుడు చాలా మండన ఖండనములన్నీ జరుగుతాయి అక్కడ ఆ సంభాషణలో. అప్పుడు వారు వ్యాస భగవానుడే సాక్షాత్తు జైమిని మహర్షి వీరందరూ అయా వారు సామాన్యుడు కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడు, నువ్వు ఎవరి కోసం అయితే ఈ శ్రాద్ధ కర్మ అంతా చేస్తున్నావు, ఆయనే వచ్చేసాడు. అది వచ్చి అప్పుడు నువ్వు వారిని వారు ఏదైతే ఆశిస్తున్నారో వారు వారు ఏం ఆశిస్తున్నారు, శ్రాద్ధ కర్మలో ఎవరైతే మనుషులు ఉంటారో వారు ఏం ఆశిస్తారో అది దానం చేయాలి. వారికి వాదం కావాలంటే వారికి నీతో వాదం కావాలి,
డిబేట్ హీ వాంట్స్ టు డిబేట్ విత్ యూ సో దానిని ప్రసాదించే వారికి నీకు జన్మముక్తి కలిసి నీ పితృ ఎవరైతే వర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభం కలుగుతుంది అని చెప్పడం జరిగిందన్నమాట. అప్పుడు ఆ వారిద్దరి మధ్య వాదన ఏమిటది, కర్మ ఏది యజ్ఞయాగాదులు కర్మ చేయటమే ముఖ్యము అని వీరు ప్రతిపాదించేదేంటి, వీరు వాదన చేసేదేంటి, జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడే బ్రహ్మ, ఇంకో పరమైన వారు ఇక్కడ లేరు, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనే వాదన. అప్పుడు ఇది మండన మిశ్రులు వారికి ఏదైనా వాదన ఉండాలంటే దానిలో మధ్యవర్తి ఉండాలి, అంపైర్ ఉండాలి. అంపైర్ల పని ఇప్పుడు ఏదైనా క్రికెట్ మ్యాచ్ గాని ఫుట్బాల్ మ్యాచ్ గాని చూస్తే అంపైర్ ఉంటాడు కదండి, వాడు నిర్ణయిస్తారు, వాడు ఇటు వాడు కాదు అటు వాడు కాదు మధ్యవర్తి, ఇది ఎలా చేయాలి. మరి ఎంత జ్ఞానానికి తెలిసి వారికి ఎంతో కొంత రూల్స్ రెగ్యులేషన్ తెలియాలి కదండి అంపైర్ కి. ఈ వేదము గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అంతగా, అంటే అంత ఉత్కృష్టమైన జ్ఞానం వేదాన్ని పూర్తిగా ఆసమంతా అంటే మొదటి నుంచి చివరి వరకు తెలిసిన వాళ్ళు, అవతల గట్టు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి వేదము యొక్క అవతల తీరాన్ని ఎవరైనా చూశారా? వేదము ఒక మహా ప్రవాహం అనుకుంటే అందులో అవతల గట్టు చూసిన వాళ్ళు ఎవరంటే అక్కడే శంకర భగవత్పాదాలు ఆమనంతి శతశో నిగమాంతస్తత్ర అనేది. ఎంతో మంది జనం అందరూ శంకర భగవత్పాదాచార్యులు ఏమని అంటారు, ఆమనంతి, ఎంతో గౌరవిస్తున్నారు. వేదాన్ని ఆ చివరి గట్టు ఏదైతే ఉన్నదో దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాడు కదా అని చెప్పారు అని మహాత్ములందరూ చెప్తున్నారు ప్రపంచంలో. కానీ వారికి అంత దిక్కైన అంపైర్ ఎక్కడి నుంచి జరుగుతారు అని చూస్తే అప్పుడు వారి సతీమణి ఉభయ భారతి సాక్షాత్ సరస్వతీదేవి యొక్క అవతారం, బ్రహ్మ సరస్వతీదేవి వారి యొక్క అవతారం మాట ఉభయ భారతి. బ్రహ్మ మండన మిశ్రుడు బ్రహ్మ స్వరూపం అయితే ఉభయ భారతి సరస్వతి స్వరూపం. సరస్వతి స్వరూపు విద్యామాత, ఆ విద్యామాత తెలియంది ఏమి అని అది అటువంటిది. దానికి మళ్ళీ ఒక చక్కటి విచారణ చెప్తారన్నమాట. విద్య వారికి ఇలాగా ఈ మానవ జన్మ రావటానికి కారణం ఏమిటి అని ఇలా సాక్షాత్ సరస్వతీదేవి మానవుడిగా పడుతుంది ఏంటండి అంటే, ఒక రోజున మహాసభ జరుగుతుంది బ్రహ్మలోకంలో. బ్రహ్మలోకంలో మహాసభ జరుగుతుంటే దుర్వాస మహర్షి ఈ సామవేదాన్ని వెళ్ళిస్తున్న వారు, వారి అనువాయులు శిష్యులందరూ శిష్యువర్గం చక్కగా ఎంతో చక్కగా అతి రమ్యంగా సామాన్ని జపిస్తున్నారన్నమాట. అలాగైతే మనం రామ బ్రహ్మం గారి సామవేదం అనగానే వారి సామవేదం చెప్తూ ఉంటారు, అలాగే అంత సామవేదాన్ని అంత రమ్యంగా చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఒక చోట దూర్వాస మహర్షి సామవేదాన్ని చదువుతూ ఉంటే అటు అక్కడ అపస్వరం జరిగిందంట, అంటే స్వరం సరిగానే తప్పాడు, స్వరం తప్పాడు, స్వరం మనకి మన అక్కయ్య గారు చూడు ఎంత దిట్టగా స్వరం అంతా చెప్తారు, ఏమైనా కొద్దిగా నాలాంటి పడితే అరే నీ తప్పు ఈ తప్పు ఇక్కడ సరిగా ఏది పంచమం సరిగ్గా వేయలేదు నువ్వు అని మాట వస్తుంది. అలాగా వారు చదువుతా ఉంటే ఆ సరస్వతీదేవి ఇంకా పట్టుకోలేక పట్టుకు నవ్విందండి అంటావు, అంటే నువ్వు తప్పు చదివావు అని సహించలేకపోయింది. కాబట్టి అప్పుడు దుర్వాస మహర్షి ఎంతో కోపగించి నన్నే తప్పు పడతా నువ్వు, నువ్వు ఫలానా కాలంలో నువ్వు మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది అని నేను చెప్పిస్తున్నానంటారన్నమాట. అందువల్ల ఆ శాపం వల్ల, దూర్వాస మహర్షి శాపం వల్ల ఇక్కడ మండన మిశ్ర భార్యగా ఉభయ భారతిగా జన్మించడం జరిగింది. అది అప్పుడు వారి ఇద్దరి మధ్య చాలా ఉత్కృష్టమైన వాదం. ఈ
పూర్వవాది ఎవరు? మండన మిశ్రులు. ఉత్తరవాది ఎవరు? మన శంకర భగవత్పాదాచార్య వారు. వారు అలాగా నాలుగు ఇది అప్పుడు ఉభయభారతీదేవి నేను ఎవరు ఎవరు జయించారు ఎవరు అపజయం పొందారు అని ఎలా నిర్ణయించుకోవాలో నాకు కూడా కష్టం. నేను రెండు పూలమాలలు మీ ఇద్దరి మెడల్లోనే వేస్తాను, ఎవరు పూలమాల క్షీణించిపోతే వారు అపజయం పొందినట్లు వారు ఓడిపోయినట్లు అని చెప్పారన్నమాట. అలాగా ఐదు రోజులు వారం రోజులు గడుపుతూనే ఉన్నది. ఎక్కడ ఏ మాల ఇది నిర్వీర్యం అయిపోవటం ఎక్కడ కనిపించలేదు. అప్పుడు ఒక రోజున చూసేప్పటికీ అది ఏడవ రోజున అది నెమ్మదిగా మండన మిశ్రుల కంఠంలో ఉన్నటువంటి మాల నల్లగా అయిపోవటం జరిగింది అన్నమాట. మొదలైంది. మొదలైతే అప్పుడు ఉభయ భారతీదేవి వీరు జయించినట్లే అని చాలా మంది నిర్ణయానికి వచ్చేస్తారు. ఆగు ఆగు అన్నారన్నమాట. నా భర్తనైతే నువ్వు జయించినట్లు ఉన్నావు గాని నా వాళ్ళు అర్ధభాగమైన నన్ను నువ్వు జయించలేదు, కాబట్టి నన్ను జయిస్తేనే గాని నీకు పూర్తి జయము రానట్లుగానే ఉంటుంది అని నిర్ణయించాలి అని ఎప్పటికీ అలాగే తల్లి మీరు ప్రశ్నించండి అన్నారన్నమాట. ఇది ఈ రెండింటి ఎందు ప్రశ్న ఏమిటి? కర్మ నిష్ట గొప్పదా జ్ఞాన నిష్ట గొప్పదా అని. అంటే గొప్పదా అంటే ఏమిటి గొప్ప? ముముక్షుత్వం ఎక్కడ ఎవరు చేయండి? నా కర్మ ఈ మన ఉపనిషత్తులే మనం చెప్పుకుంటున్నాయి, కర్మ ఎంత చేసినప్పటికీ కూడా నీకు అది లభిస్తుంది అని. ఎంత యజ్ఞ యాగాదులు చేసినా నీకు ఉత్తమ లోకాలు లభిస్తుంది, నీకు మనశ్చాంచల్యం పోతుంది, మనశ్నిశ్చలత్వం కలుగుతుంది, కానీ అంత మాత్రాన అది నీకు మోక్షాన్ని ప్రసాదించలేదు. నువ్వు యజ్ఞయాగాదులు చేయటం వల్ల నువ్వు విష్ణులోకానికి వెళ్ళవచ్చు, సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ నీకు ఇంద్రలోకాన్ని కూడా ఇంద్ర దేవతాలోకాలకు అందరికీ సూర్యలోకం చంద్రలోకం కూడా వెళ్ళవచ్చు, కానీ నీకు మోక్షపదం మాత్రం నా లభ్యతే అని. అటువంటి దాని వలన ఏమన్నారంటే అప్పుడు అలాగే అన్నారన్నమాట. అప్పుడు సరస్వతీదేవి చాలా చమత్కారంగా ఒక ప్రశ్న వేస్తుందండి, వీరెవరు? వీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారెవరు? సన్యాసి. ఎటు వెళ్ళినా రెండు దెబ్బలు పడిపోవాల్సిందే అని ఒక దెబ్బ పెట్టింది ఆవిడ సరస్వతీదేవి. ఏమని ప్రశ్నించింది? భార్యాభర్తలు వారి యొక్క చేష్టలు శుక్లపక్షంలో ఎలా ఉంటాయి, కృష్ణపక్షంలో ఎలా ఉంటాయి? భార్యాభర్తలు ఈ మిథున క్రియలో మిథునం చేసే సమయంలో ఈ వారి యొక్క చేష్టలు ఎలాగా ఉంటాయి? ఏది కృష్ణపక్షంలో ఎలా ఉంటుంది, శుక్లపక్షంలో అంటే మొదటి రోజు నుంచి వృద్ధి చెందుతూ పంచాదశ వర్ణానికి వస్తారు కదండి చంద్రుడు, అప్పుడు ఎంతో వికాసంగా ఎంతో ఇదిగా ఉంటాడు. ఆ రోజుల్లో మిథున క్రియ చేష్ట ఎలా ఉంటుంది? తర్వాత అది క్షీణించిపోతూ ఉంటే 15, 16, 17, 18 ఇలాగ వచ్చి అమావాస్య వచ్చేప్పటికి ఎలా ఉంటుంది? 15 రోజులు డిఫరెన్స్ ఏంటి చెప్పగలరా అని అడిగింది. కొట్టిందండి. ఇప్పుడు శంకర భగవత్పాదాచార్య వారికి ముందు వెళ్తే నీయ వెనక్కి వెళ్తే గొయ్య ఆ పరిస్థితి ఏర్పడింది. నేను వారికి వాస్తవంగా వారికి తెలియదంటూ ఏమీ లేదు. ఇక్కడ మన శ్రీ గురుదేవులు కూడా చాలా ఆనందపడేవారు చెప్తూ ఉంటే, కానీ అదే ముందుకెళ్తే ఒకటి ప్రాబ్లం, వెనక్కి వస్తే ముందుకెళ్తే నాకు తెలుసు అని చెప్తే నువ్వు సన్యాసివి కాదు నువ్వు సన్నాసివి అనేవారు. ఓకే, నాకు తెలియదు అంటే నేను అపజయం పొందాలి, వాళ్ళు ఏది ఈ కర్మకాండ ఎలాంటి వంటిదో దాన్ని నేను అంగీకరించవలసి వస్తుంది అప్పుడు వారు ఏం చేశారంటే, అందువల్ల తెలుసు ఆ సరస్వతి దేవి ఉభయ సరస్వతి, అందుకే అది ప్రశ్నించింది, నువ్వు ఎలాగెళ్ళినా ముందుకెళ్ళినా వెనక్కెళ్ళినా పడిపోతావు, నా భర్త జయం చేస్తాడు కదా అని, మండన మిశ్రులు వారే జయం చేస్తారు, జయం పొందుతారు అని. అప్పుడు ఆ వారు శంకర భగవత్పాదాచార్యులు వారు ఒక పక్షం రోజులు నాకు గడువు ఇవ్వమ్మా, నేను దానిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తానన్నమాట. అప్పుడు వారు శిష్యగణంతో వెళ్తుంటే, శిష్యగణం అంటే ఓ పెద్ద ఒక 100,000 మంది అంటారండి, ఉండరు నలుగురే శిష్యులు వాళ్ళతో పాటు వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే అక్కడ అమరగ మహారాజు అని మహారాజు గారు ప్రస్థానం చెందటం జరిగింది అన్నమాట. పంచత్వం జరగటం జరిగింది. వారు చనిపోయారు. చనిపోతే వారందరూ ఎంతో అద్భుతంగా వారు రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరికి ఎటువంటి కష్టము లేదు, అందరూ ఆనందంగా ఉన్నారు. అటువంటి మహారాజు మాకు ఇంక లేరు కదా అని వారు ఎంత ఇది పడుతూ ఉంటే, అప్పుడు ఈ శంకర భగవత్పాదాచార్యులు వారు తన శిష్యగణంతో చెప్పారన్నమాట, ఈ గుహలో నా శరీరాన్ని ఉంచుతున్నాను, నేను పరకాయ ప్రవేశం చేయబోతున్నాను. అంటే ఈ శరీరాన్ని ఇక్కడే, అది ఆ శక్తి మనం అందరం చేయలేమండి, ఎవరు చేయలేదు ఇలాగా, అది వారికి కాబట్టి సరిపోయింది. వారు ఆ దేహాన్ని వదిలేసి ఇంకో జడమైన ఇంకొక దేహంలోకి ప్రవేశించారండి. ఆ జడ దేహం చైతన్యవంతం అయిపోయింది. మీరు నలుగురు దీన్ని జాగ్రత్త చూసుకోండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది అన్నమాట. అప్పుడు అమరిక మహారాజు మళ్ళీ చైతన్యవంతులే వచ్చేప్పటికీ అందరూ మహారాణులు కూడా ఎంతో ఆనందపడ్డారు. మహారాజు గారికి మహారాణులు ఏంటంటే మహామతి అనే మొట్టమొదటి భార్య ఉంటుంది, తర్వాత అనేక మంది భార్యలు ఆయనకే లెక్క తెలియదు కాబట్టి అటువంటిది అందరూ ఎంతో సంతోషించారన్నమాట. అలాగే వారితో ఆ మైత్ర భోగాన్ని అనుభవించినట్లుగా చూపించారు ఇక్కడ ప్రపంచానికి. రేపు సరస్వతి ఉభయ సరస్వతి ఆయనకు మాట అనుకుండా అది తీసుకెళ్ళి అంటే నీకు ఎలా తెలుసు అని అంటున్నావు, అప్పుడు నువ్వు సన్యాసి కాదు. అలాగే అది అది ఇది చూసి అక్కడ ప్రజలు ఇంకా ఆనందపడిపోయారు. అదే వీరెవరు మహాత్ములు, ఇంత ప్రతిష్టంగా రాజ్యాన్ని వెళ్ళిన వారు మహారాజు ఇదివరకు అలా ఉండేవారు కాదే అని. అరే ఈ మహారాణి కూడా అనుమానం పొందింది, ఇది ఇది ఏమిటని ఇలాగొచ్చేసింది అది. ఉప మహారాణులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ డౌట్ వచ్చేసింది, ఇది ఇంత చైతన్యవంతుడు ఎలా అయిపోయాడు, మథన క్రియలో ఇంత నేర్పరి ఎలా అయిపోయాడు అని. వచ్చి అప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత వారికి డౌట్ వచ్చింది ప్రజలందరికీ, మహామంత్రికి కూడా డౌట్ వచ్చేసింది, ఇదెవరు ఇది పరకాయ ప్రవేశం జరిగింది అని. అప్పుడు ఎక్కడో అక్కడ ఆ దేహం వదిలేసి వచ్చి ఉంటారు, ఎక్కడైనా సరే దేహం జడమైన దేహం కనిపిస్తే దాన్ని కాల్చేసేయండి అని రాజ్యం అంతా ఘోషించడం జరిగింది అన్నమాట. తమ్ కేశారు అంత అనేప్పుడు అందరూ ఎతకడం మొదలు పెట్టారు. అందరూ ఎతకడం మొదలు ఇప్పుడు ఒకరిని ఎక్కడో ఒకటి ఎంత గుహ అయినా సరే ఇది ఎవరు ఎంత సన్యాసులు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నది ఒకటి దేహం, అన్క్లెయిమ్డ్ బాడీ. ఇప్పుడు మన ఇప్పుడు కూడా జరుగుతుందండి, మనకి చాలా మంది ప్రస్తావనలు వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. ఈ ఒకడు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ అని కడతారండి, 10 కోట్లు కట్టాడు ఒకడు, 10 కోట్లు కట్టాడండి. ఆయన చనిపోతే ఆ అమౌంట్ వస్తుంది, బతికున్నా కూడా ఆ అమౌంట్ వస్తుంది. అది కట్టి ఒక నెలలో చనిపోయినా 10 కోట్లు ఇవ్వాల్సిందే, ఒక రోజులో చనిపోయినా కూడా 10 కోట్లు ఇవ్వాల్సిందే. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఒక అన్క్లెయిమ్డ్ బాడీ తీసుకొస్తారు. మన కృష్ణా నదిలో అన్క్లెయిమ్డ్ బాడీ తుక్కుగా దొరుకుతాయి, ఎంతమంది కావాలంటే అంతమంది. వాళ్ళు తీసుకొచ్చేసి ఆ పోలీస్ వాళ్ళకు కూడా మబ్బి పెట్టి వారి పర్సంటేజ్ వారికి ఇచ్చేసి వీడు సుబ్బారావే అనే సర్టిఫికెట్ తీసుకుంటాడు, డెత్ సర్టిఫికెట్. వెళ్ళి ఎల్ఐసి దగ్గరికి వెళ్ళి అయ్యా వీడే వెళ్తాడు,
ఈ సుబ్బారావే పట్టుకుని వెళ్తాడు, వెళ్ళి సుబ్బారావు చచ్చిపోయాడు నాకు 10 కోట్లు ఇవ్వాల్సింది నాకు అని. అలాగా అది ఇప్పటికి కూడా జరుగుతుంది, దానికి ఎంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని జరుగుతాయి. అలాగే ఒకసారి కనిగిరిలో, అప్పుడు కనిగిరిలో మేము ప్రతి ఆదివారం క్యాంపు చేసేవాళ్ళం, మెడికల్ క్యాంపు మన ఆశ్రమం ఉండేది కనిగిరిలో. అక్కడ అక్కడ తెలుసుకుని ఒక పేషెంట్ వచ్చి, ఇక్కడ చాలా సీరియస్ మాట, చాలా సీరియస్ లివర్ డిసీజ్ వస్తే ఇక్కడ అడ్మిట్ చేశాం, సరే మనం కాదంటానికి లేదు కదా అని. వచ్చిన తర్వాత వాడు చనిపోవడం జరిగింది మాట. వాడికి ఎల్ఐసి ఉంది, దానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ పెట్టుకుంటే అయ్యా అంత దూరం నుంచి ఇంత దూరం అసలు ఇచ్చి వచ్చానగానే వాళ్ళందరికీ ఆ ఎల్ఐసి వాడికి అనుమానం వచ్చేసింది, ఇది అన్క్లెయిమ్డ్ బాడీ పద్ధతి ఏదో అనుకుంటున్నాడు అని చేసి వాళ్ళందరూ వచ్చారు మన హాస్పిటల్కి. అసలు ఈ హాస్పిటల్ ఉందా లేదా అని చూశారు, మళ్ళీ రిజిస్టర్లు అన్ని చూశారు, అసలు ఈ పేషెంట్ ఫలానా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యారా లేదా, చనిపోయారా లేదా అని డెత్ సర్టిఫికేట్ కరెక్ట్ గా డాక్టర్ అయినా ఇచ్చింది, డాక్టర్ అది రిజిస్ట్రేషన్ నంబర్ ఉందా ఈ డాక్టర్ కి, రిజిస్టర్డ్ డాక్టర్ అయినా కాదా అన్ని వెరిఫై చేశారండి. అలాగా ఈ శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క ఏది పరకాయ ప్రవేశం చేసే ముందు ఉన్న దేహాన్ని కూడా కాల్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అప్పుడు ఈ పద్మపాదాచార్యులు వారు వారందరూ వీరు శంకర భగవత్పాదాచార్యులు వారు ఇక్కడ ఇంతమందికి ఆనందాన్ని కలిగనిస్తున్నారు కాని వారు సమయం వారు మర్చిపోయారు అసలు శంకర భగవత్పాదాచార్యులు వారు. అప్పుడు పద్మపాదాచార్యులు వారు ఆ రాజ ప్రాంగణం చుట్టూ తత్వమసి 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 రాజన్, తత్వమసి 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 రాజన్ అని గానం చేయటం పడేది శిష్యులందరూ, నువ్వు అదే అయి ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నారు. అంటే కోటి పాఠశాల మళ్ళీ చెప్పారండి, నువ్వు అది అంటే మళ్ళీ అందరికీ తెలిసిపోతుంది కదా ఈయన పరకాయ ప్రవేశం చేసి వచ్చాడని, అక్కడ ఉన్నాడని, అసలు మనిషి ఉన్నాడని అని. అందువలన తత్వమసి, నువ్వు అది అయి ఉన్నావు, నువ్వు అదే అయి ఉన్నావు అని వేదాన్ని వేస్తున్నారండి. మహామంత్రంలో మహావాక్యంలో ఒకటైనటువంటిది తత్వమసి అని మనం ఏదైతే చెప్పుకుంటామో దానిని చెప్పుకుంటున్నారు. తత్వమసి 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 రాజన్, తత్వమసి 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 రాజన్. అరే మహారాజా నువ్వు అది అయి ఉన్నావు, నువ్వు అదే అయి ఉన్నావు, వీళ్ళకేం తెలుస్తుందండి తత్వమసి అంటే ఏంటో తెలుస్తుందా వారికి, జనులకేం తెలుస్తుందండి, వాళ్ళు అసలు ఆశ్రమంలోనే ఉండలేదు. ఆశ్రమంలో ఉంటే కొద్దిగా ఎంతో కొంత ఈ మహావాక్యాల గురించి విచారణ జరుగుతుంది. అలా చెప్పేప్పుడు అప్పుడు వారికి స్ఫురణలోకి వచ్చిందన్నమాట, నేను అది కదా నేను ఇది కాదు, నేను తప్పు ప్రదేశంలో ఉన్నాను, తప్పుడు దేశంలో ఉన్నాను అని చెప్పి మళ్ళీ అక్కడ ఆ దేహాన్ని అక్కడే వదిలేసి మళ్ళీ వారి యొక్క దేహంలో చేరటం జరిగింది మాట. అటువంటిది అప్పుడు వచ్చి ఉభయ వారు చేసిన ప్రశ్నగా ఆయన సమాధానం చెప్పారు. ఇలాగా ఈ చేష్టలు మిథున క్రియా చేష్టలు ఎలా ఉంటుంది, ఈ శుక్లపక్షంలో ఎలా ఉంటాయి, కృష్ణపక్షంలో ఎంత అనుభవంతో చెప్పారండి, మామూలుగా చెప్పలేదు. అంటే అది కొత్తగా వచ్చిందండి ఆయనకి, ఆయన ఉన్నదంతే ప్రతి జీవిలోనూ ఉన్న ఏదైతే ఉన్నది ఆయనే, వారే చూస్తున్నారు అసలు మదన క్రియలు. అరే బాబుజీ మహారాజు చాలా తమాషగా అనేవారండి, అరే ఏంట్రా మీరద్దరు నన్ను అంత, మీరిద్దరు అప్పుడు నవదంపతులు వాళ్ళు, మీరిద్దరు అంత గట్టిగా నొక్కేసారేంటి నన్ను అంటూ ఉండేవారండి. అర్థం ఏమిటి, చాలా సూక్ష్మ కోటి భాషలో చెప్పారండి ఆయన కూడా, ఆయన ఏం తక్కువ వారేం కాదు స్వామి. ఓకే అంత గట్టిగా నొక్కేశారు మరి, అసలు నేను అసలు నాకు ఊపిరి ఉంటుందో లేదో అనుకున్నాను అని. అలాగా అప్పుడు ఇంకా ఆవిడ సరే ఉభయ భారతి ఏం మాట్లాడటానికి లేదు. అప్పుడు ఘోషించింది మా అంపైర్ కదా, ఆవిడ ఘోషించాలి నువ్వు విజయాన్ని పొందావు అని. కాబట్టి అలాగా వారు 15-14 నిమిషాలు కాబట్టి అటువంటి చాలా రోమాంచకమైన ఈ సన్నివేశం ఇది, ఎంత గొప్పగా ఇంకా చాలా గొప్పగా ఉంటుంది మనం చెప్పుకోవటానికి లోతుగా వెళ్తూ ఉంటే. చాలా చాలా విషయాల్లో మన ఈ అద్వైత విచారణ తీసుకొచ్చేస్తారన్నమాట ఎక్కడికక్కడ. వారు విద్యారణ్య స్వామి కాబట్టి అటువంటి వారు అంత గొప్ప మండన మిశ్రులు, అంత గొప్ప ఆయన కూడా, వారు కూడా వారు వారి యొక్క అపజయాన్ని అంగీకరించి మళ్ళీ సన్యాసులు చేరటం మరి ఇది కదా. అదే మళ్ళీ సరస్వతి ఉభయ భారతీ దేవి సరస్వతి దేవి యొక్క అనుమతి తీసుకుని నేను వారితో నేను ఇంకా రెండో గతి లేదు వారికి. ఎందుకంటే వారు పరాభవం పొందారు కదా, పరాభవం పొందితే సన్యసించాల్సిందే, శిఖసూత్రం తీసేయాల్సిందే, ఈ కంఠసూత్రం కూడా ఉండదు వారికి. కటి సూత్రం అంటారు ఇక్కడ, ఇది అది కూడా ఉండదు. మొలతాడు అంటామండి, అది మొలతాడు కూడా ఉండదు వాళ్ళకి. ఈ ఇక్కడ ఎవరికి ఈ కుటుంబస్తులకైతే మొలతాడు ఉండాలి, తప్పకుండా ఉండాలి, లేకపోతే లేదు. కాబట్టి అటు అలాగా వారు వారి ఉభయ భారతి యొక్క అనుమతి కూడా స్వీకరించి ఆ రోజు నుంచి వారు సన్నిహితించడం జరిగిందన్నమాట. వారి పూర్వాశ్రమములు మండన మిశ్రులు అయితే ఉత్తరాశ్రమంలో దీక్ష తీసుకున్న తర్వాత, సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత వారే సురేశ్వరాచార్యులు. వారు మహాజ్ఞాని సురేశ్వరాచార్యులు. వారు శృంగేరి మఠానికి శంకర భగవత్పాదాచార్యులు వారి తర్వాత పీఠాధిపతులు అయ్యారు. వారి వారికి ఇష్టమైన వేదాన్నే వారికి ప్రసాదించారన్నమాట అక్కడ శృంగేరి మఠంలో. ప్రచురితమైన నువ్వు ఏం అందరికి నేర్పించాలంటే ఋగ్వేదము, యజుర్వేదమును ఇది ప్రసాదించడం జరిగింది మాట. అలాగే నలుగురికి నాలుగు పీఠములు వారు జరపడం జరిగింది. మాతాజీ వారు ఎలాగైతే ఇప్పుడు అన్ని చోట్ల అన్ని పీఠాలను పెట్టి ఎలాగ అతి ఉత్కృష్టంగా దీనందరికీ వ్యాపింపజేస్తున్నారు, ఎక్కడైతే ఒక చోట ఉండకుండా, అలాగా అప్పుడు కూడా వారు నాలుగు ఒకటి ఉత్తరాన పూరి జగన్నాథుడి దగ్గర ఒకటి, తర్వాత దక్షిణాన శృంగేరి మఠం అని, తర్వాత ఉత్తరాన మన ద్వారకా మఠం అని, ఏది పశ్చిమాన్న ద్వారకా మఠం అని, ఉత్తరాన్న బదరి మఠం అని స్థాపించడం జరిగింది. అక్కడ వారికి ఇది తూర్పు ఉన్నటువంటి మఠానికి పద్మపాదాచార్యులు వారిని, దక్షిణ ఉన్న మఠాన్ని శంకర భగవత్పాదాచార్యులు వారిని నియమించడం జరిగింది. అలాగే పశ్చిమాన్ని ఉన్నటువంటి దానిని తోటకాచార్యులు వారిని, తర్వాత ఉత్తరాన్నటువంటి బదరి ఆశ్రమం అష్టామలకాచార్యులు వారిని స్థాపించడం జరిగింది. వారి యొక్క వృత్తాంతాలు కూడా చాలా రోమాంచకంగా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వారిని కూడా వారి శిష్యవర్గం అంటే సామాన్య శంకర భగవత్పాదాచార్యులు వారి శిష్యులు అంటే సామాన్యం కాదు, అద్వైత దిట్టలు వారందరూ. అలాగే వారి యొక్క శంకర సురేశ్వరాచార్యుల యొక్క సాక్షాత్ అనుయాయి ఎవరు, విద్యారణ్య స్వామి తీర్థులు వారు. కాబట్టి ఇలాగా ఎంతో ఉత్కృష్టంగా జరుగుతున్నది. దానిని మనం ఈరోజు ఆ శంకర విజయంలో ఒక ఘట్టాన్ని మళ్ళీ శ్రీ బాబుజీ మహారాజ్ మన చేత మళ్ళీ స్మరింపజేశారు. అంతటి గొప్ప విషయాన్ని మళ్ళీ మననం చేసుకుంటూ అటువంటి శిష్యులమై ఉండాలి మనం, అది ముఖ్యం. ఇన్నా చాలా బాగుందండి, చాలా బాగుందండి, అద్భుతంగా ఉందండి అని కాదు. ఎవరిలాగైతే వారు శిష్యులు ఎంత శ్రీ గురుదేవులు ప్రబోధన చేసిన దాన్ని అంతటా వ్యాపింపజేశారు, అలాగే మనం కూడా మాతాజీ వారు దేనికైతే కృషి చేస్తున్నారో అంతటా వ్యాపింప, శ్రీ బాబు తత్వాన్ని అంతటా వ్యాపింపజేయడానికి చేస్తున్నారు, అలాగే మనం కూడా చేయాలని. ఇంకొక 8 నిమిషాలు టైం ఉంది. మనం ముఖ్యంగా ఈ 9 రోజులు మన మాతాజీ వారు మనకి ఈ మనీషా పంచకంలోని ఆ విషయాన్ని గురించి మీరు చర్చించండి. దానిని ఆ స్థూలంగా కానీ ఆపాతకంగా కానీ పై పైన కాకుండా కొద్దిగా లోతుగా మీరు విచారణ చేయండి అని మనకి ఆజ్ఞాపించడం జరిగింది. దానిలో మనం రెండు శ్లోకాలని మనం పూర్తి చేసుకున్నాం, మొదటి రెండు శ్లోకాలు. అలా కాకుండా మళ్ళీ ఒకసారి మన అందరం కలిసి మళ్ళీ మొదటి శ్లోకం రెండవ శ్లోకం చదువుదాం, కొత్తదైనటువంటిది మూడవ శ్లోకాన్ని కూడా మనం ప్రవేశిద్దాం. మొదటి శ్లోకం అండి. జాగ్ర స్వప్న సుషుప్తి పూర్వమైన అది కూడా మనం ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మూడవ శ్లోకం. మొదటి శ్లోకం ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఏదైతుందో దాని గురించి వారు విచారించడం జరిగింది. రెండవది అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఏమైతే ఉన్నదో దాని గురించి విచారణ జరిపించారు. ఈ రోజున మనం మూడో శ్లోకం ఏదేమైతే ఉన్నదో తత్వమసి, ఏదైతే ఈ సామవేదమునకు శిఖరము వంటిది ఏదైతే ఉన్నదో తత్వమసి అనే మహావాక్యాన్ని ఇందులో విచారణ చేయడం జరిగింది. దానిని ఎలాగా దానిలోని విషయాలని సూక్ష్మమైన విషయాలని రేపటి రోజున మళ్ళీ మనం స్వామివారి అనుగ్రహంతో మళ్ళీ మనం మననం చేసుకోవడానికి. హరి ఓం సహనావతు సహనవ భునక్తు సావీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.